చెప్పినా నళినామోదం అన్నాడు. దీంట్లో రెండు అర్థాలు. ఆ కాలు తామర పువ్వులో ఉంటుంది, పాద పద్మం అన్నారు, అందుకని పద్మములు దాన్ని చూచి ఆనందం పొందుతాయని ఒక అర్థం. ఆమోదము అంటే సువాసన. ఆయన కాలి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుగుతుంటే కాళ్ళ నుంచి తామర పువ్వుల నుంచి వచ్చే వాసన వస్తుందిట. కొంతమంది మహాత్ముల పాదాల నుంచి సువాసన వస్తుంది. వాళ్ళు మహాత్ములు, యోగులు, గురువులు. అందుకే గురువుల పాద పద్మములు అన్నామన్నమాట. గురు పాదులు అంటాం కారణం అది. అటువంటి తామర పువ్వు వంటి వాసన వెదజల్లుతున్న పాదం అది. రత్ననూపురిత నానావేదం. పాదాలకి నూపురాలు ఉన్నాయి. కాళ్ళకి పూర్వం నూపురాలు తగిలించుకునేవారు బ్రహ్మచారులు, మన ఆడవాళ్ళు కాళ్ళకి గజ్జలు కట్టుకున్నట్టుగా. ఈ నూపురం ఏమిటంతకీ? అది నిజానికి నూపురం కాదు, రత్న నూపురములుగా చెయ్యబడిన నానా వేదములు. వేదములన్నీ నూపురములుగా మారి కాళ్లకున్నాయి. అందుకే ఆయన వేదములను కాళ్ళకి తగిలించుకుని నడుస్తూ ఉంటే ఆ కాళ్ల నుంచి వస్తున్న గజ్జల నుంచి వస్తున్న శబ్దము వేదధ్వని కింద కనబడుతుందిట, వేదములు చదువుతున్నట్టు ఉంటుందిట. నూపురములుగా వేదములనే మార్చుకున్న పాదం అది. అటువంటి పాదం మీద ఆయన నీళ్లు పోస్తూ ఉంటే భార్య కడగడానికి సిద్ధపడి చెయ్యిలా పెట్టాడు. అసలు ఆ పాదం మీద చెయ్యి పెట్టే యోగం ఎన్ని జన్మలు, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తితే వస్తుంది. ఆయనకి ఆ జన్మలో ఆ భాగ్యం లభించింది. ఇప్పుడు ఆ కాళ్ళు కడిగాడు. కడిగిన తర్వాత ఆ నీళ్లు నెత్తి మీద జల్లుకున్నాడు. జల్లుకోవడమే కాకుండా ఇప్పుడు ఏమంటున్నాడు, చేతిలో కూడా నీళ్లు పోయాలి కదా. ఆ పోసే ముందు కొన్ని మాటలు అంటున్నాడు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణీం దాస్యామి యంతున్ క్రియాక్షిప్రుండైదనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం మణిధారవోశ భువనం వాశ్చర్యమం వందగన్. దానధార చేతిలో పోసే ముందు, ఓ విప్రుడా, నీకు నేను మూడడుగులు దానధారగా ఇస్తున్నాను. నీవు వ్రతాల యొక్క స్వరూపం, ఎన్నో వ్రతములు చేస్తేనే నీలాంటి బ్రాహ్మణ దర్శనం అవుతుంది, ప్రకటీకృతమైన వ్రతం నువ్వు. అటువంటి నీకు విష్ణుస్వరూపుడికి, సహజంగా ఏ బ్రాహ్మడికి దానం ఇచ్చినా విష్ణుస్వరూపుడైన విప్రుడికి అనాలి. సాక్షాత్తు విష్ణువే వచ్చి కూర్చున్నాడుగా, అందుకని తెలియకుండానే విష్ణుస్వరూపుడవైన నీకు వేద ప్రామాణ్య విదే, వేద ప్రమాణాన్ని అంగీకరించి తెలిసిన వాడికి, అంటే వేదమును అంగీకరించే వాడికే దానం చెయ్యాలి. నువ్వు వేదస్వరూపుడివి, నీకు నమస్కరిస్తున్నాను. త్రిపాద ధరణీం, మూడడుగులు ధరణిని దాస్యామి ఇస్తున్నాను అని పలుకుతూ ఆ క్షణమే చేతిలో నీళ్లు పోయడానికి సిద్ధపడ్డాడు ఆయన. బ్రహ్మప్రీతము అన్నాడు మనస్సులో పైగా. నీకు ఇస్తున్నానంటే పరబ్రహ్మార్పణ వస్తూ తెలియకుండా ఆయన నోటి వెంబడన్నీ సత్యములే వస్తున్నాయి. అలా అంటూ ఉంటే ఇంతలో ఏం జరిగింది, కమండలంలో నీళ్లున్నాయి. ఆ నీళ్లు భార్య ఆయన చేతిలో పొయ్యాలి, అప్పుడు ఆయన చేతిలో, విష్ణువు చేతిలో పొయ్యాలి. ఈ కమండలానికి సన్నది గొట్టం ఒకటి ఉంటుంది కదా, ఆ గొట్టంలోకి వెళ్ళి గురువుగారు వెళ్ళి అడ్డం పడ్డాట. గురువుగారికి శిష్యుడు అంటే ఉన్న వాత్సల్యం పోదండి, ఇదేంటో తెలియదు కానీ దిక్మాల గురువులకి శిష్యుల మీద ప్రేమ. శాపం పెట్టిన, అయ్యో నా శిష్యుడు ఏమైపోతాడో అని మళ్ళీ జాలి. అందుకని ఇంత చిన్న సూక్ష్మరూపంతో ఆ కమండలం గొట్టంలో అడ్డం పడి నీళ్లు పడకుండా చేశాడు. నీళ్లు పడకపోతే దానం ఆగిపోయినట్టే. అందుకని అన్నీ గుండ్రాయి దాస్తే పెళ్ళి ఆగిపోతుందా, పెళ్లిలో సన్నికలు రాయి తొక్కిస్తారు, ఆ రాయి దాచేసేట వెనకడికి ఎవడో పెళ్లి ఆపేద్దామని, ఆ రాయి లేకపోతే ఇంకో రాయి తెస్తారు, లేకపోతే పెళ్లి ఎందుకు అవుతుంది. పాపం శుక్రాచార్యుడు నీళ్లు పడకుండా అందులో అడ్డం పడగానే నీరు చుక్క పడదు అని కమండలం కదుపుతోంది భార్య. అది చూసిన ఈ వటువు చిరునవ్వు నవ్వి, నీకెందుకు, నా నీళ్లు నేనే తెచ్చుకుంటా, ఆ లోపల ఉన్న వాడికి కన్నీళ్లు తెప్పిస్తా అని ఓ దర్భ తీసి ఓ పోటు ఒడిచాడు. అందులో పొడవడంతో శుక్రాచార్యుడికి ఒక కన్ను పోయింది. అప్పటి నుంచి ఒంటి కన్నువాడు అయ్యాడు. అసత్యమాడమని చెప్పినందుకును, ఎవరైనా దానం చేస్తుంటే దానం చెయ్యొద్దని పక్కవాడిని ఆపినందుకు ఒక కన్ను పోయిందిట. ఇతరులను ఇవ్వద్దని చెబితే ఒక కన్ను పోతుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఇవ్వకపోతే ఒక కన్ను, ఇతరులను ఇవ్వద్దని చెబితే రెండో కన్ను పోయి వచ్చే జన్మలో గుడ్డివాళ్ళని పడతాం. అందుకని దానం ఎప్పుడు ఆపకండి అని చెప్పారు. అసత్యమాడమని చెప్పకండి చెబితే ఇలాగే ఉంటుంది, ఒంటి కన్ను వాడు అవుతాడు ఆయన. కాబట్టి తట్టుకున్నాడు. మామూలు వాడైతే ఆ కన్ను పోతే గెదగెదలాడేవాడు. ఎప్పుడైతే కన్ను పోయిందో ఒక్క దెబ్బకి టింగన ఎగిరిపోయాడు ఆయన, అమ్మో అని ఏడ్చుకుంటూ. ఆయన అలా వెళ్ళిపోగానే అప్పుడు ఆయన అన్నాడు, వామనుడు, మహారాజా, ఇంకా ఆలస్యం చేయకుండా నీళ్లు పోయి, నేను ఎందుకు అడుగుతున్నాను అనే ప్రశ్న పక్కన పెట్టేయి, నీకు సుఖమే కలుగుతుంది. భూదానం అన్ని దానాల్లోకి గొప్పది, అందరూ తెలియక అన్నదానం గొప్పదంటారు, కానీ అన్నదానం కంటే కూడా భూదానమే గొప్పది. ఎందుకో తెలిసిన, అన్నం కూడా భూమి నుంచే పుడుతుంది కనుక. భూమి లేకపోతే అన్నం ఎలా పుడుతుంది? భూమి లేకపోతే నీరు ఎక్కడి నుంచి వస్తుంది? భూమి లేకపోతే ఈ జనం ఎక్కడ కూర్చుంటారు? పురాణం ఎక్కడ చెబుతారు? ఎవరు ఎలా వింటారు? భూమి లేకపోతే నిద్ర ఏది? ఆహారం ఏది? జలం ఏది? ఏ విహారమూ లేదు. కాబట్టి అన్ని దానములలోకి భూదానం గొప్పది. నేను చెబుతున్న ఈ మాట నమ్ము. క్షితిదానమిచ్చునతడును అతికాంక్ష పరిగ్రహించు నతడును దురితచ్యుతులై శతవర్షంబులు శతమఖలోకమున క్రీడ సలుపుదు రెలమిన్. భూదానం చేసేవాడు సంతోషంతో దానం పుచ్చుకునేవాడు ఇద్దరూ పాప విముక్తులై 100 దివ్య సంవత్సరములు స్వర్గలోకంలో ఉంటారు. అందువల్ల దానం చెయ్యనగానే పుట్టి నేర్చుకున్నావా పుట్టకుండా నేర్చావా, నీ పొట్టలో అన్ని బుద్ధులే అని నవ్వుకుంటూ నీళ్లు పోసేసేట. అలా పోయగానే ఆ అమరారాతి పోసినటువంటి ఆ నీళ్లు అందుకోవడానికి ఆయన చెయ్యి చాచాడు. ఆ చెయ్యి ఎటువంటిది? చక్రం ధరించేది, రాక్షసుల శిరస్సును నరికేది, మహానుభావుల్ని అనుగ్రహించేది, లక్ష్మీదేవిని ఆశీర్వదించేది. అటువంటి పరమ పవిత్రమైన హస్తాన్ని అలా చాచాడు. నీళ్లు అందులో పడ్డాయి. ఆ నీళ్లు పడ్డంతో అప్పటిదాకా వామనుడిగా ఉన్న స్వామివారు ఒక్కసారి రివ్వని పైకి లేచిపోయాడు. ఆయన అంతే, ఇంతింత ఇవటుడింతయ్యి మరియుదానింతైన భోవీధిపైనంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునికంతయ్యై ధ్రువునిపైనంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. అలా 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 పెరిగిపోయాడు ఆయన. వటుడు తెగ పెరిగిపోయాడు. భూలోకం దాటాడు, భువర్లోకం దాటాడు, మహర్లోకం దాటాడు, జనలోకం దాటాడు, గోలోకం దాటాడు, తపోలోకం దాటాడు, సత్యలోకం దాకా వెళ్ళిపోయాడు. సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్రాలు అన్నీ దాటుకుంటూ ఈ పాదం అటు పైకి ఇటు కిందకి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఒకేసారి కింద కాలు కింద అలా పెరిగిపోతుంది, పైపాదం పైకి అలా సాగిపోతూ ఉన్నది. ఈ విధంగా అలా 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 ధ్రువాది నక్షత్రాలన్నీ దాటుకుంటూ బ్రహ్మాండాలంతా వ్యాపించేశాడు. ఆ వ్యాపిస్తున్న స్వామివారి యొక్క పాదం ఎలా ఉన్నదో చెప్పారు. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంబై. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, కింద వామనుడు ఉన్నాడు. సూర్యుడు మొదట ఈ వామనుడికి నెత్తి మీద గొడుగులో ఉన్నట్ట. ఎందుకని? ఇప్పుడు ఉదాహరణకి ఆడిటోరియం పై కప్పు ఉంది. ఈ కప్పు మనం లోపల కింద కూర్చుంటే మన నెత్తి మీద గొడుగులో ఉంటుంది. మనం బాగా పెరిగిపోతే ఏమవుతుంది? ఆ కప్పు అక్కడే ఉంటుంది. కానీ ఇది వెళ్ళి దానికి తగలడం వల్ల తలకి తగలడం మొదలు పెడుతుంది. అలా వర్ణించారు ఇక్కడ. సూర్యబింబం ముందు గొడుగులో ఉందిట. వామనుడు బాగా పెరిగాడు. ఈ తల అలా పైకి వెళ్ళిపోతుంటే ఏమైందనమాట? తలకి తగిలింది. ఆకాశం శిరస్సుకు తగిలి శిరస్సు మీద పెట్టుకున్న రత్నంలా ఉందిట. ఏది? రవిబింబం, సూర్యబింబం. సూర్యబింబం ముందు గొడుగులాగా, ఆ తర్వాత శిరోరత్నం. పూర్వం మహానుభావులు నెత్తి మీద ఒక రత్నం మణి పెట్టుకునేవారు, ఆ మణిలో ఉందనమాట. ఆ తర్వాత ఇంకా పైకి వెళ్ళింది తల. సూర్యుడు అక్కడే ఉన్నాడు, ఈ తల పెరిగిపోతుంది కదా. ఆ తర్వాత ఏమైందనమాట? శ్రవణాలంకృతి అయి అది ఏమైంది? చెవికి పెట్టుకునే కుండలంగా మారిపోయింది. సూర్యుడు చెవి దగ్గరకు వచ్చాడనమాట. అందువల్ల చెవికి పెట్టుకున్న కుండలంలో ఉంది. ఇంకా స్వామివారి తల పెరగగానే ఇక్కడున్న సూర్యుడు కాస్త కంఠం దగ్గరికి చేరాడు. గళాభరణమై. ఆ తర్వాత ఏమైంది? కంఠంలో పెట్టుకున్న ఆభరణలో ఉన్నట్ట. ఇంకా స్వామివారు పెరిగారు. ఇప్పుడు సూర్యుడు కంఠం దగ్గర నుంచి భుజం దగ్గరకు వచ్చాడు. సౌవర్ణకేయూరమై. ఈ భుజం దగ్గర పెట్టుకునే భుజకీర్తి, వంకీలను ఉంటాయి కదా, అలా భుజకీర్తిగా మారిపోయాట. ఇంకా స్వామివారు పెరిగారు. దాంతో భుజం దగ్గర నుంచి సూర్యుడు చేతి దగ్గరకు వచ్చేశాడు. అప్పుడు ఆ చేతికి ఆయన ఎలా ఉన్నాడు? చెవిమత్ కంకణమై, కాంతితో ఉన్న బంగారు కంకణంలా ఉన్నాడనమాట. ఇంకా స్వామివారు పెరిగారు. అప్పుడు ఆయన నడుముకున్నటువంటి కటిస్థలి నుదంచద్ఘంటయ్యి. నడుముకు పూర్వం వడ్డాణం పెట్టుకునేవారు, ఆ వడ్డాణానికి మువ్వలు ఉండేవి. అలాంటి గంట కింద మారిపోయాట. నడుముకున్న వడ్డాణమునకున్న గంటగా మారిపోయాట. ఆ తర్వాత ఇంకేమైపోయింది? కటిస్థలి నుదంచద్ఘంటయ్యి నూపుర ప్రవరంబై. స్వామివారు ఇంకా పెరిగారు. దాంతో కాలి కింద పెట్టుకునే పీట అయిపోయాట. పాదపీఠికలు ఉంటాయిగా దేవతలకి, పాద పీఠం అయిపోయాడు. అంటే ఎంత పెరిగాడో ఆలోచించండి. ఈ విధంగా వటుడు తా బ్రహ్మాండమున్ నిండుతోన్. ఈయన అలా పెరిగిపోతుంటే ఆ పైన ఉన్నవాడు అలా 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 సూర్యుడి కిందకు వచ్చాడు, ఈయన పైకి వెళ్ళిపోయాడు అనమాట. ఈ విధంగా పాదం పైకి వెళ్ళిపోతూ ఒక కాలితో ఆకాశాన్ని ఒక తన్ను తనగానే ఆయన కాలు తామర పువ్వులో ఉంది. తామర పువ్వు మీద ఆకాశం నల్లగా ఎలా కనబడుతుందో తెలుసా? తుమ్మెదలో ఉందిట. తామర పువ్వు మీద తుమ్మెద వాలి తేనె తాగుతున్నట్టుగా ఈయన పాద పద్మం మీద తుమ్మెదలాగా నల్లగా ఆకాశం కనబడుతుంది. అంత ఆకాశం ఇంత చిన్న తుమ్మెదలో ఉందంటే ఆయన పాదం ఎంత పెద్దదయ్యిందో ఆలోచించండి. ఇంకా రెండో కలుతో ఇలా భూమిని నొక్కాడు కదా. భూమి ఎలా ఉంది? తామర పువ్వు మీద వర్షాకాలంలో పడే బురద పెసరట. ఇంత బురదలా ఉందనమాట ఇది. ఇంత భూమి, చిన్న మన్ను. అందుకని ఒకటి మీద తమ్మి కొదగిన తేటిన వెలసే మిన్ను నృప త్రివిక్రమమున, ఒకటి పైన ఒకటి కింద, కిందేమో బురదలా ఉంది పైన తుమ్మెదలా ఉంది. ఇప్పుడు బ్రహ్మగారు చూశారు, అమ్మ బాబో నా పుట్టిల్లు అని ఆ నాయన బొడ్డులో ఉన్న తామర పువ్వుకి నమస్కరించాడు. ఆ బొడ్డుకు నమస్కరించేలోపే క్రమంగా కాలు పైకొచ్చిందిగా బ్రహ్మలోకం దాకా వెళ్ళగానే వెంటనే బ్రహ్మ తన కమండల జలం దాని మీద పోసి కడిగాడు. అప్పుడు అనమాట, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము, చల్లగి వసుధ కొలిచినది పాదము బలితలమోపిన పాదము, తల్లగ కగగనము తన్నిన పాదము బలరిపుగా చిన్న పాదము బ్రహ్మ కడిగిన పాదము అని మహానుభావుడు అన్నాడు. అన్నవాచార్యులు అందుకు రాశారు ఈ విధంగా పాదం పైకి వెళ్ళగానే ఆయన కడిగాడు. ఆ కడగ్గా వచ్చిన నీరు కింద విశ్వనదినా నేపారు నైర్మల్యయ్యి గంగానదిగా భూలోకంలో అలా ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ సమయంలో జాంబవంతుడు చూశాడు, భల్లు ఒక లోకేశ్వరుడు జాంబవంతుడు ఆనందం తట్టుకోలేక ఆహా ఆహా అని ఆ వామనుడు చుట్టూతో ప్రదక్షిణ చేసేట మూడు సార్లు, అంతటి విశ్వరూపం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసేటండి. భాగవతంలో రాశాడు, నేను రోజు ఉట్టినే చెప్పడంలా, అష్టమ స్కంధంలో మూలంలో తెలుగులో కూడా ఉంది. ఓ డప్పుచ్చుకుని ఆ డప్పు డపడబా కొడుతూ, ఏమి విశ్వరూపం ఏమి విశ్వరూపం, వామనుడి వంటి మహానుభావుణ్ణి చూడలేదు, నా అదృష్టం ఈయన రూపాన్ని చూశాను అని ఆ విష్ణువుని ప్రశంసిస్తూ డప్పు కొట్టుకుంటూ తిరిగట్ట మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు. దానితోటి అంతా ఆక్రమించగానే రాక్షసులకు ఒళ్ళు మండిపోయింది. ఎంత మోసం, పొట్టాడు రూపంలో వచ్చి గట్టివాడి అయిపోతావా అని వాళ్ళంతా భగవంతుడి మీదకి యుద్ధానికి వచ్చేశారు. దానితోటి పక్కనున్న విష్ణుదూతలు చితక్కొట్టేశారు వీళ్ళని. అప్పుడు బలి అన్నాడు, ఇప్పుడు మనకి కాలం కాదు, నేను దానమిచ్చాను, నేను ఓడిపోయాను, మీరు పారిపోండనగానే వాళ్ళు రసరతలానికి పారిపోయారు. అప్పుడు ఆయన ఏం చేశాడు, శ్రీ మహావిష్ణువు గరుత్మంతుని కొడుక్కేసి చూశాడు. ఓయి తారిక్షనందన అన్నట్ట. వెంటనే గరుత్మంతుని కొడుకు తారిక్షసుతుడు వరుణుని దగ్గర ఉన్న పాశములు పట్టుకొచ్చి బలిని బంధించేశాడు. ఇందాకే చెప్పాను కదా, వరుణ పాశములు అంటే మనస్సును అదుపులో పెట్టుట. వరుణ పాశములు అంటే వరుణుడి దగ్గర ఉన్న తారుళ్ళని కదా అర్థం. వరుణ పాశములు అనగా అంతరార్థం ఏమిటంటే, ప్రతిదానికి అంతరార్థం ఉంటుంది, మనోదుర్నిగ్రహం, చాలా కష్టమైన మనస్సును అదుపులో పెట్టడానికి వరుణ పాశము అని పేరు. సాధకులు మనస్సును అదుపులో పెడతారు. బలి చక్రవర్తి మనస్సు కదా, ఈ మనస్సును అదుపులో పెట్టాలంటే సాధన కావాలి. ఆ సాధన పేరు వారుణపాశం, అనగా పూర్తిగా ఇంద్రియాలని మనస్సులో లగ్నం చేసి చూపులతో దేన్ని చూడకుండా ఉండడం. అనగా బలిచక్రవర్తిని నిగ్రహించడం అనే వంకతో మనస్సును అదుపులో పెట్టాడు భగవంతుడు అన్నమాట. పైకి బలిచక్రవర్తిని కనబడుతుంది, మనస్సును అదుపులో పెట్టుట. ఇప్పుడు బలిని బంధించగానే బలిచక్రవర్తి అలా బిగుసుకుపోయి కాళ్ళు చేతులు తాళ్లతో కడితే కదలు లేకుండా ఉండిపోయాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంతరూపాన్ని ఉపసంహరించి, నాకు కిందో కాలు పైనో కాలు సరిపోయింది, మరి మూడో కాలు తీసి ఎక్కడ పెట్టినా అని అడిగట్ట. నరకానికి పోతావా, అబద్ధం ఆడతానని ఒప్పుకుంటావా, లేక మూడో కాలు ఇస్తావా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నేను అసత్యం ఆడను, ఇదిగో నా నెత్తి మీద పెట్టన్నాడు, నాకు బొంకు లేదన్నాడు. వెంటనే ఆయన మూడో కాలు నెత్తి మీద పెట్టాడు. ఆ సమయంలో ఈయన అన్న మాటలు రెండు అద్భుతమైన మాటలు మాట్లాడాడండి. చెలియే మృత్యువు చుట్టమేయముడు సంశయవార్ధులే కెంకరుల్ శిలలంజేసి బ్రహ్మతన్ను దృఢమే జీవంబునో చల్లరే చెలితంబౌట ఎరుంగరీ కపట సంసారంబు నిక్కంబుగా దలచున్ మూఢుడు సత్యధాన కరుణా ధర్మోల్లసల్ నిర్ముక్తుడై. తండ్రి, నేను అసత్యమాడను, అసత్యమాడడం కంటే ప్రమాదం మరొకటి లేదు. ఎందుకో తెలిసిన, అసత్యమాడినా ఇవాడ బతుకుతాను, రేపు పొద్దున చావక తప్పదు. మృత్యుదేవత మనకేమన్నా స్నేహితుడా, యముడేమైనా మా చుట్టమా, మన ప్రాణాలు శాశ్వతమా, మనల్ని బ్రహ్మదేవుడు శిలలతో చెయ్యలేదు, మానవుడిగా పంచభూతాలతో సృష్టించాడు. ఈ జీవుల ప్రాణాలు ఇవాళ్ళు రేపో పోతాయి, యమకింకరులకి ఎవరూ చుట్టాలని కాము, ఎవరిని వాళ్ళు విడిచిపెట్టరు, కాబట్టి మన ప్రాణం పోతాయి. అలా ప్రాణం పోయేలోపు ఈ కపట సంసారాన్ని శాశ్వతమనుకుని అజ్ఞానుడు సత్యం విడిచిపెట్టి, ధర్మం విడిచిపెట్టి, కరుణ విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. నేను సత్యం విడిచిపెట్టను, అందుకే మూడో కాలు పెట్టడానికి ఎక్కడా లోకం లేదు గనక ఆ లోకం నా తలకాయ అనుకుని దీని మీద పెట్టుంటున్నాను. ఎందుకంటే నాకు సంసారం అంటే భయం, దేనికి భయపడను నేను. ఈ చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు అంతలు సంసార కారణములు తనువులు అస్థిరములు, ఈ శరీరం అశాశ్వతమైనది. చుట్టాలంతా డబ్బున్నప్పుడు చేరి పీక్కు తింటారు తప్ప ఒత్తప్పుడు ఎవడు, చచ్చేటప్పుడు కూడా రాడు. కాంతలు సంసార కారణాలు, ఈ భార్యాభర్తల బంధం అంతా ఉట్టి మోసం, ఇవాళ్ళుంటుంది రేపోతుంది, ఎవరికి ఎవరితోటి సంబంధం లేదు. ఈ పిల్లలు రుణస్థులు, మన సంపాదన తినడం కోసం పూర్వజన్మలు వాళ్ళకి మనము, మనం వాళ్ళకో రుణం ఉండి పుడతారు ఒకళ్ళకొకళ్ళ సంబంధంతో. ఈ ఆస్తులు వాళ్ళకే తప్ప చివరికి నాస్తి తప్ప. ఇందులో ఎవడూ ఒకడిని రక్షించేవాడు లేడు. అందుకే నా నెత్తి మీద పెట్టన్నాడు, ఆయన పెట్టాడో లేదో ప్రహ్లాదుడు అక్కడికి వచ్చేశాడు. ఈ ప్రహ్లాదుని రాక తక్కిన విశేషాలతో అప్పుడే చూస్తుండగా 9 అయిపోతున్నది కనుక అత్యద్భుతమైన మరికొంత సంభాషణ ఉన్నది, అది విని తీరాలి. అందుకే నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చెబుతున్నాను. నిజంగా ఇవాళ బలిచక్రవర్తి ఎన్నిసార్లు కంట ముందు కనపడ్డాడో వామనుడు కనపడుతున్నాడు. ఆ పరమాత్మరికి నమస్కరిద్దాం, మళ్ళీ 6:20 కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహీ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.